ఆదికాండం అంతటిని కూడా ఒక ఓవరాల్ పిక్చర్లో చూస్తే కనుక అది మనకి అడ్వాంటేజెస్గా ఉంటుంది. అందుకనే ఇస్తా ఉన్నాను, దీన్ని చూపిస్తాను. మోషే ఒకరి క్యారెక్టర్ తర్వాత ఇంకొకరిని చూపించాలని ఆయన ఇష్టపడ్డాడు. సో దాట్ ఇట్ క్యాన్ బి వెరీ మచ్ క్లియర్ ఆయన ఇంటెన్షను, ఎవరికి ఎంత స్పేస్ ఇచ్చారు అన్న దాంట్లో మనకి చాలా ప్రస్ఫుటంగా కనబడుతుందన్నమాట. ఆయన ఈ నలుగురు పెట్రియాక్స్, మనం ఒకవేళ అనుకుంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఒకళ్ళ జీవితం తర్వాత ఒకళ్ళ జీవితాన్ని చూపించడం జరిగింది. ఈ నలుగురు జీవితాల్లో చాలా సమస్యలు ఉండొచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీంట్లో ఓవర్ రైడ్ చేసుకుంటూ జీవితాన్ని చూపించింది ఎవరంటే దేవుడు. దేవుని యొక్క సావరినిటీ, దేవుని యొక్క సార్వభౌమ అధికారం దీంట్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరు ఆ నలుగురు అంటే కనుక, మొదటిది అబ్రహాము, విశ్వాసానికి తండ్రి. రెండోది యాకోబు, ఇస్సాకు, ఆయన లోబడటంలో ఆయన చాలా గొప్పవాడు. ఇక మూడోది యాకోబు, ఆయన నిరీక్షను చూపించాడు. కలలు కనేవాడు కాబట్టి ఆయన నిరీక్షను కలిగి భవిష్యత్తుని తుంగి చూడగలిగాడు. యోసేపు ఆయన ప్రేమకు, పవిత్రతకు ఆయన సూచనగా కనబడుతూ ఉంటారు. ఈ విధంగా మనకి ఈ నలుగురు క్యారెక్టర్స్ కనబడుతూ ఉంటారు. అయితే క్విక్గా రన్ చేస్తాను, చూడండి వాళ్ళ యొక్క లైఫ్స్ ఎలా ఉంటాయో మనకి అర్థమవుతుంది. అబ్రహాము 175 సంవత్సరాలు జీవించాడు. దట్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ అబ్రహాం. అయితే అబ్రహాము బహుశా, నేను ఎక్కడైతే ఆస్ట్రిచ్ పెట్టానో దాన్ని మీరు ఏమనుకోవాలంటే ఊహించి పెట్టిందనమాట. కొన్నిసార్లు మనకి ఏజ్ స్పష్టంగా బైబిల్లో మెన్షన్ చేశారు, కొన్నిసార్లు మనం ఊహించాల్సి వచ్చిందనమాట. అబ్రహాం బహుశా 60-65 ఏళ్ళు ఉన్నప్పుడు, ఆదికాండం 11:28 ప్రకారం, తర్వాత అపోస్తల కార్యం 7:2-3 ప్రకారం జరిగేది ఏంటనంటే, దేవుడు ఊరు అని అంటే మెసపటోమియాలో ఉన్నప్పుడు, కల్దీల సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన్ని పిలవటం జరిగింది. మేబీ 60 or 65 ఉండొచ్చు. అక్కడి నుంచి ఆయన హారాన్ రావటం అనేది జరిగింది. హారాన్లో ఖచ్చితంగా 75 ఉన్నప్పుడు దేవుడు హారాన్ దగ్గర నుంచి ఆయన పిలిచినట్లు మనకి అర్థమవుతుంది. ఇది చాలా స్పష్టంగా ఉంటుందన్నమాట. అంటే ఏజ్ మీరు చూసుకుంటూ వస్తే కనుక బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒక స్టోరీ లైన్ చాలా క్లారిటీ వస్తుంది. అందుకనే ఇది చేయటం జరిగింది. సరే, తర్వాత మనకు కనబడేది ఏంటంటే, 86 అప్పుడు దేవుడు అంటే హాగర్ ద్వారా ఇష్మాయిల్ని అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. సో అది అట్ ది ఏజ్ ఆఫ్ 86. తర్వాత 99 తనకున్నప్పుడు, ఇష్మాయిల్కి 13 ఉన్నప్పుడు వాళ్ళు సున్నతి పొందినట్లు మనం చూస్తాం. ఇది మొట్టమొదటిసారిగా బైబిల్లో సున్నతి గురించి ప్రస్తావించడం జరిగింది. అది 99 అప్పుడు. సరే, ఇక ఇస్సాకు ఇప్పుడు ఎంటర్ అవుతాడు. ఇస్సాక్ యొక్క లైఫ్ స్పాన్ 180. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అబ్రహాం కూడా కొనసాగుతూనే ఉంటాడు, కానీ ఇస్సాకు ఇక్కడ పుట్టాడు, అందుకనే అలా ప్రజెంట్ చేశాను. అబ్రహాంకి 100 ఉన్నప్పుడు, షారాకు 90 ఉన్నప్పుడు, ఇష్మాయిల్కి 14 ఉన్నప్పుడు ఇస్సాక్ పుట్టాడు. నేను అందుకనే ప్రతి ఒక్కరి ఏజ్ చేస్తున్నాను, సో దాట్ మీరు ఎప్పుడైనా బైబిల్ స్టడీస్ చేసుకునేప్పుడు, క్యారెక్టర్స్ గురించి చూసేప్పుడు పక్కన ఎవరున్నారు కూడా మీరు ఊహించడానికి ఉంటుందన్నమాట. ఇది చాలా క్లారిటీతో ఇచ్చేశారు. 100 వాడు అనేటువంటి మాట మనము ఆదికాండం 21:5 చూస్తూ ఉంటాం. తర్వాత ఇది ఊహించింది, ఎందుకంటే ఇస్సాకు బహుశా 3 దాకా పాలు తాగుండి ఉంటాడు. ఆ తర్వాత ఆ వీనింగ్ అంటారు, పాలు తాగటం ఆపేయటం అనేది జరిగినప్పుడు ఆ సెలబ్రేషన్లో అబ్రహాం 103, షారా 93, ఇష్మాయిల్ 17, ఇస్సాకు 3 అప్పుడు ఇష్మాయిల్ని పంపించేయటం జరిగింది. నేను ఆ మాట ఎందుకని ఈ క్లారిటీ ఇస్తున్నానంటే, చిన్నవాడు అని అన్నప్పుడు ఏదో పసికందని రోడ్డు మీద పడేశారు అనేటువంటి ఫీలింగ్ ఉంటుందేమో అనేసి ఈ క్లారిటీ కోసం అనేది ఇది చెప్పడం జరిగిందనమాట. సో అట్ ద ఏజ్ ఆఫ్ ప్రాబబ్లీ 16 or 17, ఎప్పుడైనా ఆస్ట్రిచ్ పెట్టానంటే కనుక ఆ ఏజ్కి 1 or 2 అంతకంటే ఎక్కువ తేడా ఉండదు. అటు కానీ ఇటు కానీ 17 అన్నానంటే మ్యాక్సిమం అయితే 16 లేకపోతే 18, అంతకంటే ఎక్కువగా గ్యాప్ ఉండటానికి వీల్లేదు. షారా 127 వచ్చినప్పుడు, అంటే అప్పుడు అబ్రహాంకి 137, ఇస్సాక్కి 37, అప్పుడు షారా చనిపోయింది. సో క్విక్గా విఆర్ రన్నింగ్ త్రూ ది స్టోరీ. అబ్రహాంకి 147 వచ్చినప్పుడు, ఇస్సాక్కి 47 వచ్చినప్పుడు ఇస్సాక్ పెళ్లి చేసుకున్నాడు రెబకాని. ఇది మనకి టైం లైన్ ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఇక్కడ నుంచి అబ్రహాం మనకి ఇంకా కనబడ్డు, అంటే స్క్రిప్చర్లో కనబడ్డు, అంటే అబ్రహాం లేడని కాదు, ఉన్నాడు. కానీ ఇక మోషే అబ్రహాం గురించి ప్రస్తావించడం మొదలు పెట్టాడు, ఆపేస్తాడు, ఇస్సాక్ గురించి చెప్పుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఇస్సాక్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాబట్టి. సో అందుకనే 25 అధ్యాయంలోనే అబ్రహాం యొక్క మృత్యువు గురించి రాశాడు. అంటే అప్పుడే చచ్చిపోయాడని కాదు, దాని తర్వాత జరిగిన విషయాలు అబ్రహాముకి తెలియదని కాదు. దట్ ఈస్ హౌ ఆదికాండంలో మోషే ఆ విధంగా రాయటం అనేది జరిగింది. అబ్రహాముకి 160 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇస్సాకి 60 ఏళ్ళు ఉన్నప్పుడు ఏసావు యాకోబులు పుట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అబ్రహాం బతికే ఉన్నాడు, అది మనం చాలా క్లారిటీగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు యాకోబు పిక్చర్లోకి వచ్చేసాడు. యాకోబు 147 సంవత్సరాలు జీవించాడు. అబ్రహాంకి 175 ఉన్నప్పుడు ఇష్మాయిల్కి 89 ఏళ్ళు, ఇస్సాకి 75 ఏళ్ళు, ఏసావు యాకోబులకి 15 ఏళ్ళు. అప్పుడు అబ్రహాం చనిపోయాడు, అది విషయం అనమాట. కానీ ఇది 25వ అధ్యాయంలో ప్రస్తావించారు. కానీ యాకోబుకి 15 ఏళ్ళు అనంటే తర్వాత 2-3 అధ్యాయాలు అవతలకి వెళ్ళాలి, అక్కడ ఈ విషయం రావాలి. కానీ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఇంకో క్యారెక్టర్ రావాలని అట్లా రాయటం అనేది జరిగిందనమాట. సో కాబట్టి ఈ పాయింట్లో ఈ పాయింట్లో మనకి అబ్రహాం ఉంటాడు, ఇస్సాకు ఉంటాడు, యాకోబు ఉంటాడు. ఆల్ త్రీ ఆర్ దేర్. అబ్రహాము ముసలోళ్ళలాగా ఉంటాడు, ఇస్సాకేమో మధ్యలో ఉంటాడు, యాకోబేమో చిన్నపిల్లోళ్ళలాగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. దీని తర్వాత ఇస్సాక్కి 100 ఏళ్ళు వచ్చినప్పుడు, ఏసావు యాకోబుకి 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఏసావు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు హిత్తీలు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడని మనకి ఉంటుంది. వాళ్ళు ఏ ఏజ్లో చేసుకున్నారో మనకు తెలియదు, కానీ బైబిల్లో రాయటం మాత్రం 40 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకి 2 భార్యలు ఉన్నారని చెప్పారు. ఒకేసారి చేసుకున్నాడా, 1 ఇయర్ గ్యాప్లో చేసుకున్నాడా, అది మనకు క్లారిటీ లేదు, అది మనకు పెద్ద అవసరం లేదు కూడా, అందుకనే అది మనకి పెద్ద మెన్షన్ చేయలేదు. అది ఏసావు గురించి మనం చూస్తాం అనమాట. అయితే ఇస్సాకి 130 ఏళ్ళు ఉన్నప్పుడు, ఏసావు యాకోబు 70 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రాబబ్లీ అని రాశాను. అప్పుడు యాకోబు లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ ఏజ్ నేను ఎట్లాగా తీసుకొచ్చాను అంటానికి కొంచెం బ్యాక్ స్టడీ చేయటం జరిగిందనమాట. ఈ 70 ఏళ్ళు అనేది ఎలా డిసైడ్ చేశారు అంటానికి, కొంతమంది పండితులు 77 ఏళ్ళు అని అంటారు, కానీ నేను బాగా స్టడీ చేసినప్పుడు నాకు 70 ఏళ్ళు అని అనిపించింది. ఒకసారి చూద్దాం ఎందుకు వచ్చిందని. యోసేపు ఐగుప్తి కోటలో పనిచేయటం మొదలుపెట్టినప్పుడు ఆయన వయసు 30 అనే విషయాన్ని స్పష్టంగా 41వ అధ్యాయం 46వ వచనంలో రాశారు. అయితే యోసేపు తన అన్నలకి తను తాను పరిచయం చేసుకున్నది ఎప్పుడు అనంటే కనుక, 7 సంవత్సరాలు అధిక దిగుబడి వచ్చిన తర్వాత, 2 సంవత్సరాలు వాళ్ళకి కరువు బాగా ఎక్కువైన తర్వాత, 2 సంవత్సరాల తర్వాత అన్నోలు రావటం మొదలుపెట్టారు. అది 45వ అధ్యాయం 6వ వచనంలో రాశారు. సో 30+7 37, ఆ 7 సంవత్సరాల్లోనే అతనికి 2 కుమారులు పుట్టారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు బాగా కరువు ఉన్నది, దాంతో 39 ఏళ్ళు. సో 39 ఏళ్ల తర్వాత తన తండ్రిని వెనక్కి పిలుచుకున్నాడు. అయితే తండ్రి వెనక్కి వచ్చినప్పుడు ఫరోతో మాట్లాడుతూ, నీ వయసు ఎంత అని అడిగితే, నా వయసు 130 ఏళ్ళు అని ఆయన అనటం జరిగింది చాలా స్పష్టంగా. సో అప్పటికి యోసేఫ్ వయసు ఎంత, 40 ఏళ్ళు, 39 1 కలిపితే 40. సో 130 లోంచి 40 తీసేస్తే 90 ఏళ్ళు అప్పుడు యోసేఫ్ పుట్టాడు. ఎవరికి? ఇస్సాక్, యాకోబుకి. యాకోబుకి 90 ఏళ్ళు అప్పుడు యోసేఫ్ పుట్టాడంటే ఇది ఎప్పుడు జరుగుండాలి? చాలా సింపుల్గా చెప్పాలంటే 7 ఏళ్ళు ఆయన లేయా కోసం కష్టపడ్డాడు, ఇంకో 7 ఏళ్ళు రేచల్ కోసం కష్టపడ్డాడు, ఆ తర్వాత యోసేఫ్ పుట్టడం జరిగింది. 14 ఏళ్ళ తర్వాత ఎక్కడో పుట్టాడు. సో కొంతమంది ఏమని చెప్తారంటే, 14 ఏళ్ళ తర్వాత ఆయన పుట్టినట్లయితే కనుక మనం ఏమని కౌంట్ చేయాలంటే 97 యాకోబు వయసు అని చెప్పాలి. లేదు 20 ఏళ్ళప్పుడు కనుక ఒకవేళ యోసేఫ్ పుట్టినట్లయితే కనుక ఆయన 90 ఏళ్ళు అని చెప్పాలి. సో కొంతమంది 77 అని చెప్తారు, కొంతమంది 70 అని చెప్తారు. ఇట్ డజంట్ మ్యాటర్, అది చిన్న విషయం. యాకోబు అయితే 20 ఏళ్ళు లాబాన్ దగ్గర పనిచేసినట్లు మనకి అర్థమవుతుంది. సో దట్ ఈస్ ది హోల్ సీన్. సో చాలామంది పండితులు 77 అని అంటారు, మేబీ దట్ మైట్ బి రైట్, ఎందుకంటే యోసేపు పుట్టిన 6 ఏళ్లకి బెంజామిన్ పుట్టాడు. సో దట్ మైట్ బీ ది పాసిబిలిటీ. సో ఈ విధంగా మనం కౌంట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అదే మనకి ఎక్కడ ఉంటుంది, నేను 20 ఏళ్ళు పనిచేశాను అని లాబాన్ దగ్గర చెప్పటం అనేది. ఓకే, సో ఈ తర్వాత మనకి యోసేపు సీన్లోకి వచ్చేసాడు. యోసేపు అంటే 90 ఏళ్ళు, అంటే ఏసావు 90 ఏళ్ళు ఉన్నప్పుడు ఏసావు యాకోబు, ఇస్సాకి 150 ఏళ్ళు ఉన్నప్పుడు యోసేపు పుట్టుండాలి. సో దట్ మైట్ బీ ది పాసిబిలిటీ. ఒకవేళ ఇంకొంచెం డిలే చేయదలుచుకుంటే 157 అండ్ 97, అది పాసిబిలిటీ అనమాట. సో అక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ తర్వాత ఇప్పుడు మన క్లారిటీ రావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇస్సాకు యోసేపుని చూశాడు, ఒక చిన్న బాబుగా చూడటం అనేది జరిగింది. 90 ఏళ్ళప్పుడు యాకోబు ఏసావును కలవడానికి రావటం జరిగింది. సో అది మనకి స్పష్టంగా ఉంటుంది. సో 167 యాకోబుకు ఉన్నప్పుడు యోసేపుకి 17 ఏళ్ళు, అప్పుడు అమ్ము వేయబడ్డాడు. దట్ ఈస్ ద సిట్యుయేషన్. అంటే యోసేపుని అమ్మేయటం ఇస్సాక్కు తెలుసు, యాకోబుకే కాదు ఇస్సాక్ కూడా తెలుసు. సో దట్స్ ది హోల్ డ్రామా అన్నమాట. ఇది మీకు అర్థం చేసుకోవడానికని ఈ విధంగా డేట్స్ వేసుకుంటూ రావటం జరిగింది. సో ఇస్సాక్కి 180 ఏళ్ళు ఉన్నప్పుడు, యాకోబుకి 120 ఏళ్ళు ఉన్నప్పుడు, యోసేపుకి 30 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఇస్సాకు చనిపోయాడు. సో దట్ ఈస్ ద సింపుల్ థింగ్. 180 ఏళ్ళు అనేది చాలా స్పష్టంగా ఉంది. సో యాకోబుకి 130, యోసేపుకి 40 ఏళ్ళు, అప్పుడు ఆయన యాకోబుని కలుసుకున్నాడు. అది మనం ఇందాక చూసాం, మళ్ళీ ఒకసారి ఆ టైం లైన్లో చూపిస్తూ ఉన్నాం. యాకోబు చచ్చిపోయినప్పుడు యోసేపు వయసు 57 ఏళ్ళు. ఎంత క్లియర్గా ఉన్నా చూడండి. సో ఆ తర్వాత యోసేపు 110 ఏళ్ళకి ఆయన చనిపోవటం జరిగింది. నా ఒకసారి చూడండి, ఈ మ్యాప్ ఒక్కటి అర్థం చేసుకుంటే మీకు చాలా క్లారిటీ వచ్చేస్తున్నమాట. అబ్రహాం నుంచి యోసేపుకి 360 సంవత్సరాలు, 11వ అధ్యాయం 27వ వచనం నుంచి 50వ అధ్యాయం 26వ వచనం దాకా. ఇది అబ్రహాం లైఫ్ స్పాన్, 175 సంవత్సరాలు. ఆయనకి 100 ఏళ్ళు వచ్చినప్పుడు ఇస్సాక్ పుట్టాడు. దట్స్ ద హోల్ సీన్. ఓకే, నౌ అబ్రహాంకి 160 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇస్సాక్ 60 ఏళ్ళు ఉన్నప్పుడు యాకోబు పుట్టాడు. ఓకే, సో కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా ఒకే టైంలో ఉన్నారు. ఎంత క్లియర్గా కనబడుతుందో చూడండి. ఓకే, తర్వాత యాకోబుకి 75 ఏళ్ళు, ఇస్సాక్కి 75 ఏళ్ళు, యాకోబుకి 15 ఏళ్ళు అప్పుడు అబ్రహాము చనిపోయాడు. సో అది విషయం. తర్వాత ఇస్సాక్కి 150 ఏళ్ళు, యాకోబుకి 90 ఏళ్ళు ఉన్నప్పుడు యోసేపు పుట్టాడు. దట్స్ ద సీన్. యాకోబుకి 120 ఏళ్ళు, యోసేపుకి 30 ఏళ్ళు ఉన్నప్పుడు ఇస్సాక్ చనిపోయాడు. ఇక యోసేపుకి 57 ఏళ్ళు ఉన్నప్పుడు యాకోబు చనిపోవడం జరిగింది. సో మనకి టైం స్పాన్ చెప్పాలంటే ఈ 360 సంవత్సరాల్లో 100 ఇయర్స్ తర్వాత జరిగిన విషయం ఇస్సాకు, 250 సంవత్సరాల తర్వాత జరిగింది ఏంటంటే యాకోబు, ఆ తర్వాత చివరికి వచ్చేప్పటికీ మనకి యోసేపు పుట్టినట్లుగా మనం చూస్తాం. 160, 250. సో 100, 160, 250 ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా చూస్తున్నాం. ఇది మీ ముందు ఎందుకు పెట్టానంటే, ఇది కనుక మనం చూసినట్లయితే అబ్రహాం జీవితం అయిపోయింది, ఇప్పుడు ఇస్సాకు చూద్దాం, ఇస్సాకు జీవితం అయిపోయింది, ఇప్పుడు యాకోబు చూద్దాం, యాకోబు జీవితం అయిపోయింది, ఇప్పుడు యోసేపు చూద్దాం, అలా అనుకోవటం కాకుండా వాళ్ళల్లో ఒక విధంగా చెప్పాలంటే దే నో ఈచ్ అదర్ అనే విషయాన్ని మనం చూడాలన్నమాట. అయితే ఈరోజు ఇది ఎందుకు చెప్పదలుచుకున్నాను అనంటే, చాలా ప్రాముఖ్యంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ముగ్గురు కూడా ఉన్నటువంటి టైం స్పాన్లో ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం అన్నమాట. అంటే ఈ టైం స్పాన్లో, మధ్యలో ఉన్నటువంటి టైం స్పాన్లో, ఆ టైం స్పాన్లో లేకపోతే ఆ సిట్యుయేషన్లో చాలా కీలకమైనటువంటి పనులు జరిగాయి. ఆ పరిస్థితుల్లో దేవుడు ఎలాగా తన సార్వభౌమ అధికారాన్ని చూపించాడు అనేదాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, ఐ హోప్ యూ ఎంజాయిడ్ దిస్. మనం ఇప్పుడు మనం బైబిల్ స్టడీకి మామూలుగా వచ్చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ బైబిల్ స్టడీ. ఓకే, ఇప్పుడు ఆదికాండం 27వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, ఆదికాండం 27వ అధ్యాయంలో నలుగురు కూడా, పోయినసారి నేను బైబిల్ స్టడీలో చెప్పినప్పుడు, వాళ్ళ సొంత మార్గాల్ని ఉపయోగించారు. అది మంచి కోసమా చెడ్డ కోసమా వేరే విషయం ఆలోచించండి. ఇస్సాకైతే ఏసావుని దేవుని చిత్తానికి విరుద్ధంగా ఆశీర్వదిద్దాం అని అనుకున్నాడు. ఏసావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి అమ్మేసిన తర్వాత కూడా ఏదో విధంగా తిరిగి సంపాదించుకుందాం అని అనుకున్నాడు. రెబక్కా దేవుని చిత్తాన్ని తెలిసినటువంటి వ్యక్తే, కానీ దేవుని చిత్తాన్ని చేయటానికి ఒక డిసెప్టివ్ ప్లాట్, ఒక చెడ్డ మార్గాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇక యాకోబు వాళ్ళ అమ్మకి వంత పలుకుతూ తండ్రిని మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ నలుగురు కూడా సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్, అంటే తమ చిత్తానుసారంగా వాళ్ళు బతకాలి అని అనుకున్నారు. వాళ్ళు దేవుని పద్ధతిలో కాకుండా తమ సొంత పద్ధతిలో చేయాలి అనుకుంటున్నారు. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, దేవుని చిత్తాన్ని దేవుని పద్ధతిలో, దేవుని సమయంలో, దేవుని మహిమార్థం మనం చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తాన్ని దేవుని పద్ధతిలో, దేవుని సమయంలో, దేవుని మహిమార్థం చేయాలి. ఈ నాలుగు కూడా మిళితమైనప్పుడే వీఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్ అని అంటారు. కొంతమంది దేవుని చిత్తాన్ని ముందే చేద్దాం అనుకుంటారు. ఉదాహరణకి మోషే తొందరపడ్డాడు, 40 ఏళ్ళు డిలే అవ్వాల్సి వచ్చింది, సో తొందరపడి చేయటం బట్టి వచ్చింది. సౌలు తొందరపడ్డాడు సమయాలు కోసం వేచి ఉండకుండా, సో టైంని వాళ్ళు ముందుకు తీసుకొచ్చేద్దాం అని అనుకున్నారు. గాడ్స్ టైమింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. రెండోది గాడ్స్ వే ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇటు సౌలు కానీ ఇటు మోషే కానీ తమ సొంత మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. మోషే అనుకున్నాడు నా కండబలంతో నేను సాధిస్తానని, సౌలు అనుకున్నాడు సమయాలు రాపోయినా కూడా నేను చేసేది మంచి పనే కదా అని అనుకున్నాడు. సో దేవుని చిత్తాన్ని దేవుని పద్ధతిలో, దేవుని సమయంలో చేయాలి. అప్పుడు దేవునికి మహిమకరంగా మనము ఉండగలుగుతాం అన్నమాట. అయితే ఈ నలుగురు కూడా వాళ్ళు తమ సొంత పద్ధతుల్లో చేయటం బట్టి, ఇస్సాకు అటు యేసువని కోల్పోయాడు, ఇటు యాకోబు కూడా దూరం అయిపోయాడు. అది మీకు తెలిసిందే. రెబక్కా విషయంలోకి వచ్చేప్పటికీ మనకి బైబిల్ ప్రకారం ఆలోచిస్తే యాకోబు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికీ రెబక్కా ఉందో లేదో తెలియదు మనకి, ఎందుకంటే ఎక్కడ కూడా బైబిల్లో ప్రస్తావించడం జరగలేదు. ఇక యాకోబు ఏ విధంగా అంటే, తన తండ్రిని మోసం చేశాడు కాబట్టి తన మామయ్య అయినటువంటి లాబాను భయంకరంగా తనని మోసం చేసినట్లు మనం చూస్తాం. ఇక ఏసావు దగ్గరకు వచ్చేప్పటికీ ఆయన పూర్తిగా ఆయన పతనం అయిపోయాడు. ఏదోమీయుల్ని సృష్టించడంలో ఆయన ప్రముఖ పాత్ర అయిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. 27వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయము ఈరోజు మనం చూసే భాగం దాకా మనం చూస్తే దాంట్లో 7 సన్నివేశాలు ఉంటాయి. 7 సన్నివేశాల్లో మొదటిది ఏంటంటే 27వ అధ్యాయం మొదటి 4 వచనాలు, ఇస్సాకు ఏసావు మధ్య జరిగింది. ఏంటంటే నాకు భోజనం పట్రా అని అడటం. 27వ అధ్యాయం 5వ వచనం నుంచి 17వ వచనం దాకా రెబక్కా యాకోబుల మధ్య జరిగింది. నువ్వు మన మందలోంచి ఒక గొర్రెను తీసురా, నేను సిద్ధపరుస్తాను, మీ నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు. 27:18-19 దాకా ఇస్సాకి యాకోబుకి మధ్య జరిగింది. డాడీ నీకు భోజనం తీసుకొచ్చాను అని అంటాను. ఇక తర్వాత 27:30-40 దాకా ఇస్సాకి ఏసావుకి మధ్య జరిగింది. డాడీ నేను భోజనం తెచ్చానంటే మరి నీకంటే ముందు వచ్చింది ఎవరు, మోసం అయిపోయింది అని బాధపడటం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ 27:42-45 దాకా రెబక్కా యాకోబుని, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, ఎందుకంటే మీ అన్నయ్య చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 27:46 రెబక్కా ఇస్సాకు ఇద్దరు కూడా విసుకుపోయారు, ఎందుకంటే ఏసావు యొక్క హిత్తియుల యొక్క పిల్ల భార్యలను బట్టి. ఇక 28:1-5 దాకా ఇస్సాకే యాకోబుని, నువ్వు వెళ్ళిపోరా బాబు లాబాన్ దగ్గరికి అని పంపించేయడం జరిగింది. సో ఇవి 7 సన్నివేశాలలాగా మనకు కనబడుతున్నాయి. కానీ దీంట్లో ఈరోజు 3 చూస్తాం మనం. 3 ఏంటా 3 అనంటే, 1 రెబక్కా యాకోబుని పంపించేయటం. ఆ పంపించేయటంలో దాంట్లో ఒక ప్లాట్, ఒక జిత్తులు మారి తత్వం కనబడతా ఉందన్నమాట, ఒక కుట్ర కనబడతా ఉందన్నమాట. ఆ కుట్ర ద్వారా ఆమె పంపించేయటం జరిగింది. ఇది రెబక్కా చేసిన పని. మరి ఇస్సాకు, ఆయన యాకోబుని పంపించేశాడు, ఇక గత్యంతరం లేక ఆశీర్వదించి పంపించాడు, దీవించి పంపించాడు. ఇది ఈయన పంపించిన విధానం. ఇక ఏసావు నాకు ఆశీర్వాదాలు వస్తాయి అనేటువంటి ఆ ఆలోచనతో యాకోబు ఏం చేశాడో నేను కూడా అలాగే చేయాలని, ఇంకో పెళ్లి చేసుకుంటే నాకు ఆశీర్వాదాలు వస్తాయేమో, నేను ఇంకో పెళ్లి చేసుకుంటే మా నాన్నకి మా అమ్మకి నేను నచ్చుతానేమో అని ఆయన చేసినటువంటి పని. సో ఇక్కడ 4 క్యారెక్టర్స్ కూడా ఒక్కొక్కళ్ళు ఏమేమి చేశారో మనకు చూస్తూ ఉంటాం అన్నమాట. రెబక్కా యాకోబుని పంపించేయటం, ఇస్సాకు యాకోబుని పంపించేయటం, ఏసావు ఒక పెళ్లి చేసుకొని ఏదో విధంగా ఆయన లాభాన్ని పొందాలని ప్రయత్నం చేయటం. చూద్దాం ఇప్పుడు ఆదికాండం 27:41 మనం చూస్తాం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగపట్టెను, మరియు ఏసావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపుదును అనుకునేను. దుఃఖ దినములు అనంటే కనుక చచ్చిపోయిన తర్వాత డేస్ ఆఫ్ మార్నింగ్ అంటారు. అంటే ఇంకా చచ్చిపోలా, చచ్చిపోయిన తర్వాత ఆ యొక్క దుఃఖ దినాలు అయిపోయిన తర్వాత అప్పుడు నేను తమ్ముడు చంపేస్తా అని అన్నాడు. మీరు యాక్చువల్గా కనుక గమనించినట్లయితే ఇది జరిగిన దగ్గర దగ్గర 100 ఏళ్ళకి కానీ చాలా చనిపోలేదు ఇస్సాకు, ఇది జరిగిన 100 ఏళ్ళకి. కానీ ఎంత ఆయన చాలా కోపం పెట్టుకున్నాడు అని అనటానికి ఇది అర్థమైపోతుంది. అయితే 42వ వచనంలో రెబ్కా ఇది పసిగట్టేసింది. పసిగట్టేసి ఇక ఏం చేసిందంటే 43వ వచనంలో యాకోబును పిలిచి, అరే బాబు నువ్వు లాబాన్ దగ్గరికి వెళ్ళిపో అని మామయ్య అవుతాడు. ఎప్పుడు దాకా ఉంటావంటే అక్కడ ఈ మీ అన్నయ్య కోపం తగ్గేదాకుండు, లేకపోతే ఆయన నిన్ను చంపేస్తాడు అనేసి ఆమెని అతన్ని పంపించేయటం జరిగింది. 46వ వచనం, మరియు రిబ్కా ఇస్సాకుతో, నీవు హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఇది ఎవరితో చెప్తుంది? ఇస్సాకుతో చెప్తుంది. రెబ్కా చేసినటువంటి 2 పనులు, ఒకటేంటంటే యాకోబుని పంపించేయడానికి రెడీ అయిపోయింది, ఇంకోటేమో ఇస్సాకు దగ్గరికి వెళ్ళి చూసావా ఈ హిత్తీల కుమార్తెలు నా ప్రాణాన్ని విసిగిచ్చేస్తున్నారు, ఈ భయంకరమైనటువంటి పరిస్థితి, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు, మరి యాకోబుకు కూడా ఈ హిత్తీల అమ్మాయిని ఇస్తావా, వాళ్ళకు కూడా ఆయనకు కూడా ఈ అమ్మాయిని చూపిస్తావా, ఈ దేశస్థు రాండ్రైన హిత్తి కుమార్తెల్లో వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అని. అంటే ఒక విధంగా చెప్పాలంటే చిన్న పొల పెట్టేసింది, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పొల పెట్టేసింది. 2 పనులు చేసింది ఆమె. ఒకటేంటంటే ఇస్సాకును రెడీ, యాకోబుని రెడీ చేసింది, బాబు నువ్వు లాబాన్ దగ్గరికి వెళ్ళిపోవాలని. రెండోది ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా ఇగో ఇద్దరు భార్యలు ఉన్నారే ఈ హిత్తీల భార్యలు, వీళ్ళు నా బుర్ర తినేస్తున్నారు, నీ బుర్ర కూడా తింటున్నారు మనకు తెలిసిందే, ఇప్పుడు కనుక ఈ యాకోబుకు కూడా ఈ హిత్తీల అమ్మాయిలను ఏమన్నా రెడీ చేసామనుకో ఇక మనం బతికేలా ఉంటుంది ఆలోచించుకో అనేటువంటి విషయం ఒక పొలలాగా పెట్టేసింది. ఈ ఇందుట్లో రెబ్బక్కా చేసినటువంటి పని, అంటే మనం ప్రస్ఫుటంగా చూసినట్లయితే కనుక ఏసావు రెబ్బక్కా వీళ్ళిద్దరూ ఇందుట్లో కనబడుతూ ఉంటారు. ఏసావు ఖచ్చితంగా తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. రెండోది ఏంటంటే తల్లిదండ్రులు మాట్లాడుకుంటాం, తల్లిదండ్రులు చేసేటువంటి పనులు బట్టి తెలుసు ఏమని, దేవుడు యాకోబుని దీవించబోతున్నాడు అని. సో వాట్, యాకోబుని దీవిస్తున్నాడు అనే విషయం తెలిసి యాకోబుతో మిత్రత్వం కలిగి ఉంటే కనుక అన్నగా తాను చూపించాల్సినటువంటి ఆ ప్రేమను అది చూపించుకుంటూ ఉన్నట్లయితే ఆ ఆశీర్వాదం స్పిల్ ఓవరే ఇను కూడా వచ్చిండేది కదా. దేవుడు అబ్రహాముకు కానీ ఇస్సాకు కానీ యాకోబుకు కానీ కవనెంట్ నిబంధన ఏర్పరచుకున్నప్పుడు ఆ నిబంధనలో ఉన్న మాట ఏంటంటే నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను. ఎంత స్పష్టంగా ఉంది. సో ఆ కావనెంట్ తెలిసినప్పుడు ఏసావు చేయాల్సిన పని ఏంటంటే ఓకే అది నాది కాదు, తమ్ముడికి ఇస్తున్నాడు దేవుడు కాబట్టి లెట్ మీ ఆనర్ దాట్, నేను దాన్ని గౌరవించాను అనుకుంటే, ఒకవేళ కనుక అలా చేసినట్లయితే ఏమంటే తెలుసా, ఆటోమేటిక్గా యాకోబు రక్షణ ప్రణాళికలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించేవాడు, ఏసావు దీవెనకరమైన జీవితం జీవించి ఉండేవాడు. అర్థమైంది కదండి. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. దీంట్లో ఏసావు చేసినటువంటి భయంకరమైనటువంటి పొరపాటు ఏంటి అని అంటే కనుక తనది కాని దాన్ని పొందడానికి ప్రయత్నం చేశాడు. వాట్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్, ఏదైతే తనకి చెందదో అది కావాలి అని తాను పొందడానికి ప్రయత్నం చేశాడు. ఇది జరిగినటువంటి విషయం అనమాట. తండ్రి పాదాల దగ్గర కూర్చొని ఏడ్చాడు కదా, ఆ ఏడుపు గురించి వింటున్నప్పుడు మీలో కొంతమంది అయ్యో ఏసావుకి ఇంత అన్యాయం జరిగిపోయిందే అనేటువంటి మాట అనేవాళ్ళు ఉన్నారు. ఇది ఎలా కనబడుతుందంటే, దీనికి ప్యారలల్ నాకు ఎక్కడ కనబడుతుందంటే కొత్త నిబంధనలో ఇస్కర్యోత్యోద ఏడుపులో. ఈ ఏడుపులో గుర్తుపెట్టుకోండి, అది పశ్చాత్తాపంలోంచి వచ్చిన ఏడుపు కాదు, అది రిమోర్స్ అనాలి, అది రిమోర్స్, ఏదో ఇంటలెక్చువల్గా బాధ అన్నమాట, అంతే, నాకు చెందాల్సింది చెందలేదు అనేటువంటి బాధ. అందుట్లో ఏడుపు ఉంటుంది కానీ మార్పు అనేది రాదనమాట, ఏడుపు ఉంటుంది కానీ మార్పు అనేది ఉండదు. అందుకనే ఇస్కర్యోత్యోధ అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు ఊరేసుకొని, కానీ ఇక్కడ అయ్యో అని బాధపడ్డాడు కదా, నాకు తమ్ముడు గెలిపోయిందా అని అన్నాడు కదా. అయితే తర్వాత ఏం చేశాడు, నేను చంపేస్తా అని చాలా క్లియర్గా తన యొక్క ఇంటెన్షన్స్ని బయటపెట్టేసినట్లు చూస్తాం. చాలామంది క్రిస్టియన్స్లో ఇలాంటి గుణం ఉంటుంది, ఏది ఏసావు లాంటి గుణం, ఇస్కర్యోత్యోధ లాంటి గుణం, అంటే ఇంటలెక్చువల్ ఫెయిత్ ఉంటుంది, ఇంటలెక్చువల్ కన్ఫెషన్ ఉంటుంది, ప్రభా నేను తప్పులేమన్నా చేస్తే నన్ను క్షమించు, దట్స్ ఇంటలెక్చువల్, ప్రభా అందరు చేసినట్లే నేను కూడా చేశాను నన్ను క్షమించు, ఇట్స్ ఇంటలెక్చువల్. అంటే యు నో ద వర్డ్ దట్స్ ఆల్, కానీ దాని స్పిరిట్ని నువ్వు తీసుకోవాలన్నమా, ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హార్ట్, నీ హృదయం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. ఏసావు అలాంటి వైఖరి కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. సో దాట్స్ అబౌట్ ఏసావు. ఇక రిబక్కా గురించి వచ్చేటప్పటికి, రిబక్కా ఖచ్చితంగా చెప్పాలంటే తన హృదయ భారం ఏదైతే ఉందో, తన హృదయ వాంచ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి ఆమె రెండు పనులు పూనుకుంది, ఒకటి అయిపోయింది ఇంకోటి అవ్వాలి. ఒకటి ఏంటంటే ఏసావుకి వెళ్లకుండా ఆ ఆశీర్వాదాలు యాకోబుకి వచ్చేటట్లు చేయటం, అది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఏసావుకి అందకుండా యాకోబును పంపించేయాలి. సో ఇది ఆవిడ చేయాలనుకున్నటువంటి పని, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. అయితే ఈ రెంటికి కూడా ఆమె ఉపయోగించినటువంటి రెండు చెడ్డ పద్ధతులు చూడండి. మొదటి దానికి ఏం చేసిందంటే, భర్తకి కళ్ళు సరిగ్గా కనబడవు కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేసింది. ఇక రెండో దానికి వచ్చేటప్పటికి, ఆల్రెడీ భర్త ఇస్సాకు ఏసావు యొక్క భార్యలను బట్టి బాధపడుతున్నారు, ఎందుకంటే అప్పటికే ఏసావుకి పెళ్ళి అయిపోయింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఏసావు పెళ్ళి అయిపోయింది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 26:35 వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలగజేసేరి, దే వాళ్ళు చాలా బాధను కలిగించారు ఈ హిత్తీల భార్యలు ఇద్దరు కూడా. అది 26:34 వాళ్ళిద్దరి పేర్లు కూడా చెప్పడం జరిగింది. అయితే అది ప్రస్తావించిందనమాట, అది ప్రస్తావించి యాకోబు అక్కడ దగ్గర ఉండకుండా పంపించేయడానికి ప్రణాళిక పూనింది. సో ఇంటెన్షన్స్ మంచివే, ఆమె చేయాలనుకున్నటువంటి పని మంచిదే, బట్ ఆమె ఉపయోగించినటువంటి పద్ధతి చాలా చెడ్డది. మనలో చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, గమ్యం మనం ఉపయోగించినటువంటి పద్ధతికి ఒక విధంగా ముద్రేసేస్తుంది, ఆమోదాన్ని ఇస్తుంది, ఏమైతేనేమందండి అనేసి. భారత సంస్కృతిలో 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేసేయాలి అని ఒక పూర్వకాలపు మాట ఉండేది. దాంతో మనకేం అర్థమవుతుందంటే, మెథడ్ ఏదైతే ఏమైంది, మీన్స్ ఏదైతే ఏమైంది, మీకు డెస్టినీ ఇంపార్టెంట్, డెస్టినీ గమ్యం చాలా ప్రాముఖ్యమైంది అన్నట్లు చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అయితే రెబక్క అలాగ చేయటానికి ప్రయత్నం చేసింది. అయితే రెబక్క ఈ ఏసావు యొక్క క్రూరత్వం గురించి కానీ, ఏసావు యాకోబుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని కానీ ఇస్సాక్ చెప్పుండకపోవచ్చు. చెప్తే కనుక తండ్రి ఎలాగ రియాక్ట్ అయి ఉండేవాడో తెలీదు, వీ డోంట్ నో. అందుకనే అది చెప్పకుండా ఈ విధంగా చేసి రిబక యాకోబుని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రొటెక్షన్లో గుర్తుపెట్టుకోండి, షీ వాజ్ ఆల్సో ప్రొటెక్టింగ్ గాడ్స్ సాల్వేషన్ ప్లాన్, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను కూడా ఆమె భద్రపరుస్తూ ఉన్నట్లు. కానీ దేవుడు అది మెచ్చుతాడా? మేబీ. నీ ఉద్దేశం మంచిదే, కానీ ఉపయోగించినటువంటి పద్ధతి రైట్ కాదు. యూ కుడ్ హ్యావ్ కన్సల్టెడ్ మీ, నన్ను అడిగినట్లయితే ఐ వుడ్ హ్యావ్ బోత్ ప్రొటెక్టెడ్ జేకబ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ థింగ్స్ వుడ్ హ్యావ్ డన్ ఇన్ ద రైట్ వే, సరైనటువంటి పద్ధతిలో జరుగుండేది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. దీనికి కారణంగా 20 ఏళ్ళ వరకు యాకోబు భయంకరమైనటువంటి శ్రమ గుండా వెళ్లాల్సి వచ్చింది. అది యాకోబు పొందినటువంటి నష్టం అయితే, బహుశా యాకోబు మళ్ళీ తన తల్లిని చూడలేకపోయాడు, తన తల్లిని చూడలేకపోయాడు, అది రెబక్క కోల్పోయినటువంటి విషయం. సో ఇది పార్ట్1 అయితే కనుక, ఇప్పుడు పార్ట్2లోకి వద్దాం. ఇది 28:4. ఈ 4 వచనాల్లో చాలా బ్యూటిఫుల్ అన్నమాట. ఈ 4 వచనాలే నాకు చాలా కీలకం అనిపిస్తుంది. ఆదికాండం మొత్తంలో ఈ ఇక్కడ కనబడినటువంటి ఆ బ్యూటిఫుల్ సెంట్రాలిటీ బహుశా ఇంకెక్కడ ఉండదు. అది ఒకసారి చదువుదాం మనం. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కానాను కుమార్తెల్లో యవతిని వివాహము చేసుకోనకూడదు. మీకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చారు, దీస్ ఆర్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ అబ్రహాం స్పోక్ టు ఐజక్. దేవుడు అబ్రహాము ఇస్సాకుతో అదే మాటలు చెప్తా ఉన్నాడు. అంటే ఇస్సాకుతో చెప్పలేదనుకోండి, ఇస్సాకును అలా ప్రిపేర్ చేశాడు. ఏ పనోడినైతే ఆయన లాబాన్ దగ్గరికి ఆ ప్రాంతానికి పంపించాడు, అతనితో చెప్పాడు ఏమనంటే, ఈ ప్రాంతపు కనానీ స్త్రీలను ఇస్సాకి ఇచ్చి నువ్వు పెళ్లి చేయకూడదు, లేదు చేయకూడదు. అది చాలా క్లారిటీతో చెప్పాడు. అదే ఇక్కడ డైరెక్ట్గా ఇస్సాక్ కొడుకే చెప్తున్నాడు, నీవు లేచి పదాన్ ఆరాంలోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెల్లో ఒక దానిని వివాహము చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించను. అబ్రహాంకి ఇస్సాకి ఒక చిన్న మైనర్ చేంజ్ కనబడుతుంది. సిమిలారిటీ ఒకటే, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. కానీ అబ్రహాం ఏం చెప్పాడనంటే అక్కడికి వెళ్ళి ఒక స్త్రీని తీసుకొని రా నా కుమారుడికి భార్యగా. కానీ ఇక్కడ ఐజాక్ చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు ఏమనంటే లాబాను కుమార్తెల్లో ఒక కుమార్తెని పెళ్లి చేసుకొని రా అనేసి. అంటే ప్రోగ్రెస్ అయ్యే కొద్ది కూడా క్లారిటీ చెప్పేవాళ్ళకే వచ్చేస్తుంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకుంటాం. నౌ ఈ మూడో వచనం, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఇస్సాకు యాకోబుని దీవిస్తున్నాడు. ఇక్కడ ఈ దీవెన్ని మనం చూద్దాం. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నువ్వు పరవాసివైన దేశమున, అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమున నీవు స్వాస్థ్యము చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయనుగాక అని అతన్ని దీవించి. ఇక్కడ ఇస్సాకు ఒక పోస్ట్ మ్యాన్ లాగా వ్యవహరిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఇస్సాకు ఒక కనెక్టర్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఏమంటాడు తెలుసా, దీవెన అబ్రహాముకు వచ్చింది, దాన్ని నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అబ్రహాము దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చింది. మై రోల్ ఈజ్ ఓన్లీ టు ట్రాన్స్ఫర్ ఇట్ టు యూ. నా పాత్ర ఒకటే, నీకు అందించటం మాత్రమే అనేసి. చాలామంది జీవితాల్లో ఇస్సాకు పాత్రను పోషించే వాళ్ళుగా ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫుట్బాల్లో ఇస్సాకు పాత్ర అంటే ఏంటో చెప్పమంటారా. ఇప్పుడు కోర్ట్లో అపోజిషన్ యొక్క ఎండ్లో బాల్ ఉన్నది, నీ కాలుకి బాల్ దొరికింది లేకపోతే నీకు బాల్ దొరికింది, నువ్వు కష్టపడి దాన్ని కొట్టుకుంటూ కొట్టుకుంటూ అందరినీ తప్పించుకుంటూ అవతల అపోజిషన్ గోల్ దాకాకి వెళ్ళిపోయావు. అప్పటికి నీ చుట్టూ చాలామంది గుమ్ము ఊడేశారు, నువ్వు గోల్ ఫినిష్ చేయలేవు నువ్వు బాల్ నీ దగ్గర ఉంచుకుంటే. అయితే అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే ఆ బాల్ని ఎవరినైతే ఎవరు కంట్రోల్ చేయకుండా ఉన్నారో, సెక్యూర్ లేకున్నారో, అతనికి బాల్ అందిస్తే అతను గోల్లోకి బాల్ వేస్తాడు. అయితే ఫుట్బాల్లో ప్రజలు ఎవరిని గుర్తుపెట్టుకుంటారు తెలుసా, చివరి బాలు గోల్లోకి ఎవరు కొట్టారో వాడిని గుర్తుపెట్టుకుంటారు. నువ్వు కష్టపడి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా బాల్ తెచ్చుండి ఉంటావు, అర్థమైందా. అయితే గోల్ ఫినిష్ అవ్వాలంటే, టీం గెలవాలి అని అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ బాల్ని ఇంకొకరికి అందించాలి. అతను గోల్ వేస్తాడు, అప్పుడు మీ టీం గెలుస్తుంది అన్నమాట. కాబట్టి మనము ఇస్సాకు పాత్ర కొన్ని కొన్ని విషయాల్లో మనం చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే నీకు పేరు రాకపోవచ్చు, నీకు గుర్తింపు లేకపోవచ్చు, నీవు నీ పేరు బయట కనబడకపోవచ్చు, నువ్వు మరుగైనటువంటి పాత్రను పోషించాల్సి వస్తుంది. ఎలాగా పౌల్ని సీన్లోకి తీసుకురావడానికి బర్నబాస్ పోషించినట్లు, అలాగా నువ్వు పాత్రను పోషించాల్సి వస్తుంది. కానీ క్రైస్తవుల్లో ఇస్సాకు పాత్రను కలిగి ఉండటానికి ఇష్టపడరు చాలామంది. ఎవ్రీబడి వాంట్స్ టు బి ఆన్ ద స్టేజ్, వాళ్ళు స్టేజ్ మీద ఉండాలి అని ప్రయత్నం చేయడానికి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బహుశా రెబక ఇస్సాకును బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎట్లాగైనా సరే అయ్యా నువ్వు ఇంకా వేరే మార్గం లేదు యాకోబుని దీవించి పంపించంటే ఆయన దీవిస్తున్నాడు. ఆయన బ్లెస్సింగ్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మొట్టమొదట ఆయన బ్లెస్సింగ్లో మే ద లార్డ్ ఆల్ మైటీ బ్లెస్ యూ అండ్ యువర్ ప్రొజెనీ. సృష్టికర్త అనేటువంటి సర్వశక్తిమంతుడు అనే పదాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ఉపయోగిస్తున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. రెండోది అంటే హీ మంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, నువ్వు కనానీ స్త్రీలలో ఎవరితో కూడా పెళ్లి చేసుకోవద్దు. మూడోది ఆయన పదన్ ఆరాం ఎక్కడైతే కనానీలు ఉండరో అక్కడికి పంపించాడు చాలా క్లియర్గా. ఈ విధంగా ఆయన చేసేటప్పుడు నేను అనుకుంటాను బహుశా రికలెక్ట్ చేసుకొని ఉంటాడు, మా నాన్న నా విషయంలో ఇదే జరిగింది కదా అని. ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ పనోడు వెళ్ళాడు, ఇక్కడ కుమారుణ్ణి పంపించడం జరిగింది. అక్కడ పనోడిని అబ్రహాం ఎందుకు పంపించాడంటే కొడుకు కనుక వెళ్తే మళ్ళీ వెనక్కి రాడేమో అని. అది అబ్రహాంకు ఉన్నటువంటి డౌట్, భయం, అది చాలా స్పష్టంగా ఉంది. కానీ ఇక్కడ ఇస్సాకు కొడుకుని ధైర్యంగా ఎందుకు పంపించేస్తున్నాడంటే వెనక్కి ఖచ్చితంగా వస్తాడని. ఎందుకని వస్తాడని అంటే వాళ్ళ కుటుంబ పక్షాన ఈ భూమి మీద ఎక్కడైనా ఒక స్థలం ఉందంటే మక్ఫలాలోనే. మక్ఫలాలో అబ్రహాం ఒక చిన్న స్థలాన్ని కొన్నాడు, ఒక గుహని ఒక స్థలాన్ని కొన్నాడు, అది పర్మనెంట్ అడ్రస్. మనం పాస్పోర్ట్లో ఆటలో ఇట్లో రెండు అడ్రస్లు రాస్తాం, ఒకటి ప్రజెంట్ అడ్రస్సు, ఇంకోటి పర్మనెంట్ అడ్రస్. ఒకవేళ యాకోబు కనుక అడ్రస్లు రాయాల్సి వస్తే రెండు అడ్రస్లు రాస్తాడు, ఒకటి లాబాన్ ఇంటి అడ్రస్సు, అది ప్రజెంట్, కానీ పక్కనే ఇంకో అడ్రస్ రాయాలి పర్మనెంట్, అది ఎక్కడ, మక్ఫలా ఎబ్రోన్ దగ్గర, నేను అక్కడ గెలిపోవాలి, అది మా నాన్నోళ్ళు ఉండేటువంటి ఊరు, నేను చచ్చిపోతే నన్ను అక్కడే పాతి పెట్టాలి. డూ యూ అండర్స్టాండ్? కాబట్టి వెనక్కి తిరిగి వస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆయన్ని పంపించేయటం జరిగిందనమాట. కాబట్టి బైబిల్లో ఇదొక్క చోటే అబ్రహాము అబ్రహాముని ఇస్సాకు పేరుతో ప్రస్తావించినట్లు చూస్తాం. అబ్రహాము అని ఇస్సాకు నోటిని వచ్చింది ఇదే. ఆ పేరు ఎప్పుడు ప్రస్తావించాడంటే యాకోబుని దీవించడానికి. ఏమన్నాడంటే అబ్రహాముకు వచ్చింది ఆ దీవెన, యాకోబుకు అందిస్తున్నాను ఆ దీవెన, మధ్యలో ఇస్సాకు అని నేను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ ముగ్గురికి కూడా దేవుడు ఇండివిజువల్గా తానిచ్చినటువంటి కావెనెంట్ని రీయిటరేట్ చేస్తాడు, మళ్ళీ మళ్ళీ చెప్తాడు. అయితే అబ్రహాముకి ఇచ్చినప్పుడు ఇంకెవరిని అడ్డు పెట్టుకోడు. ఏమంటాడు తెలుసా, నా పేరునే నేను ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాను, నేను దీన్ని సంతకం చేస్తున్నాను, దీన్ని డాక్యుమెంట్గా చేస్తున్నాను అని అబ్రహాముతో చెప్పినప్పుడు ఓకే. కానీ ఇస్సాకుతో చెప్పినప్పుడు ఏమంటాడు తెలుసా, నీ తండ్రి అయిన అబ్రహాముకి వాగ్దానము చేసినట్లు అని అక్కడ రిఫరెన్స్ పాయింట్కి అబ్రహాముని పెట్టడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు చేసిన పని అది. అయితే ఇస్సాకు అదే విషయాన్ని యాకోబుకి ప్రస్తావించినప్పుడు చూడండి ఆయన ఏమంటున్నాడు, మూడో వచనం, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలగినట్లు నీకు సంతానాభివృద్ధి కలిగి చేసి నిన్ను ఇస్తవింపజేసి నీవు పరవాసినైన దేశమున, అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమున, యు గాట్ ఇట్, అబ్రహాముని రిఫర్ చేయాల్సి వచ్చింది, నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతోడు నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించను. బ్యూటిఫుల్. ఆ తర్వాత యాకోబుని పంపించేశాడు. ఇందుట్లో ఈ బ్లెస్సింగ్లో గాడ్ ఆల్ మైటీ ఎల్ షడాయ్, సర్వశక్తి కల దేవుడు, సర్వశక్తి గల దేవుడు అనే మాట మొట్టమొదటిగా ప్రస్తావించింది ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో. అక్కడ దేవుడు అబ్రహాముకి ఆ కావెనెంట్ ఇచ్చాడు, ఆ సున్నతి విషయంలో ఆ మాట చెప్పాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం లేకపోతే ఈ యొక్క నిబంధన యాకోబుకి ఆయన చెప్పేటప్పుడు, ఆశీర్వాదాన్ని చెప్పేటప్పుడు ఆయన ఉపయోగించేటువంటి భాష చాలా బాగుంటుంది. ఎలాగనంటే ఆ భాషలో దాని యొక్క విస్తీర్ణత ఎక్కడంటే యాకోబుతో ఆగిపోదు, యాకోబు యొక్క సంతతి దాకా వెళ్తూ ఉంటుంది, అది భవిష్యత్తులోకి వెళ్తే. అయితే ఈ నిబంధన లేకపోతే ఈ ఆశీర్వాదం దేంట్లో అది దాగి ఉన్నదంటే, వెనక్కి వెళ్ళాలి అబ్రహాము, గో బ్యాక్ అండ్ ఇట్ స్టార్టెడ్ ఇన్ అబ్రహాం, గో ఫార్వర్డ్ ఇట్ గోస్ బియాండ్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లలను కూడా దాటి వెళ్ళిపోతుంది అని. సో అది విషయం. అయితే దీనికి సెంటర్ ఏంటి, ఇట్ ఈస్ సెంటర్ అరౌండ్ ద ల్యాండ్. ల్యాండ్ దేవుడు వాగ్దానము చేసి ఇచ్చినటువంటి ఆ భూమి, దాన్ని కేంద్రంగా చేసుకొని అది జరుగుద్ది అనేటువంటి విషయం. కాబట్టి అఫీషియల్గా చెప్పాలంటే ఐజక్ ఏం చేశాడంటే, ఇస్సాకు యాకోబుని ఆ యొక్క వాగ్దానాన్ని తీసుకెళ్లేటువంటి అఫీషియల్ క్యారెక్టర్గా ఆయన గుర్తించడం జరిగింది. థర్డ్ ప్యాట్రియాట్ అంటే మూడవ పితరుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని అంటానికి ముద్ర పడిపోయింది అనమాట. కాబట్టి దేవుడు ఎంత జాగ్రత్త పూనుకున్నాడో చూడండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత ప్రయత్నాలు చేశారు, పొరపాట్లు చేశారు, అబద్ధాలు ఆడారు, మోసం చేయడానికి ప్రయత్నం చేశారు, అన్నీ చేసినప్పుడు కూడా వాట్ గాడ్ ట్రై టు డూ వాజ్ దిస్, వాట్ గాడ్ డిడ్ ట్రై టు డూ కాదు, వాట్ గాడ్ డిడ్ వాజ్ దిస్, ఈ సాల్వేషన్ యొక్క హిస్టరీని ఆయన జాగ్రత్త కాపాడుకుంటూ వచ్చాడు, ఆ లైన్ని కాపాడుకుంటూ వచ్చాడు. దట్స్ ద బ్యూటీ అనమాట. ఇక లాస్ట్ పార్ట్ క్విక్గా చూద్దాం ఏంటి అని అంటే కనుక, రెబెకా ఏమో మొదటి దాంట్లో చూసాం ఒక కుట్రపూని యాకోబుని పంపించడానికి ప్రయత్నం చేసింది. ఇస్సాకు ఇక ఏం చేయడానికి గత్యంతరం లేదన్నట్లుగా ఏదేమైనప్పుడు కూడా యాకోబుని అఫీషియల్గా దీవించాడు. ఇప్పుడు ఏసావు ఏం చేస్తున్నాడంటే, మా నాన్న కనానీ అమ్మాయిలను ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అని ఎక్కడికో పంపించాడు, నేను కనానీ అమ్మాయిని చేసుకోబట్టేమో నన్ను వ్యతిరేకిస్తున్నాడు అని గబగబా ఇస్మాయిలీ కూతుర్ని ఆయన పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది ఆయన చేసినటువంటి పని. ఈ ఇస్మాయిలీ కూతుర్ని ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన సాధించింది ఏంటి, ఆయన సంపాదించింది ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే కృత్రిమ పద్ధతిలో నాకేదో లాభం దొరుకుద్ది అనుకున్నాడు. యాకోబు ఏం చేశాడో నేను కూడా అదే చేస్తే కనుక నాకు దీవెనలు వచ్చేస్తాయి అని అనుకున్నాడు. చాలామంది క్రైస్తవులు ఇదే పని చేస్తూ ఉంటారు కదా, ఆయన ఇలా వాక్యం చెప్పాడు నేను కూడా అలాగే వాక్యం చెప్తే కనుక ప్రజలు బాగా వింటారేమో, ఆయన ఇలాంటి మేనరిజం ఉపయోగించాడు నేను కూడా అలాంటి మేనరిజం ఉపయోగిస్తాను. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనుషుల్ని స్టీరియోటైప్గా తయారు చేయలేదు. దేవుడు దీవెనలు కూడా స్టీరియోటైప్గా ఇవ్వడు. దేవుడు మానవులకి స్టీరియోటైప్ పర్పసెస్ ఇవ్వడు, అంటే అందరికీ ఒకే విధమైనటువంటి పర్పసు, అందరికీ ఒకే విధమైనటువంటి పద్ధతి ఉంటుంది. అంటే పద్ధతి అని అంటే స్క్రిప్చురల్ మ్యాండేట్లో, స్క్రిప్చురల్ బాక్స్లో మనకి దేవుడు ఒక్కొక్కరిని ఒక విధంగా వాడుకుంటాడు. యాకోబుని దేవుడు రక్షణ ప్రణాళిక కొనసాగించడానికి వాడుకున్నాడు. ఏసావుని నాశనం చేయాలని దేవుడు సృష్టించలేదు, అస్సలు కాదు. దేవుడు ఏసావుని ఎందుకు తృణీకరించారని చాలామంది అనుకున్నారు. అయితే ఆయన చేసినటువంటి పనులు బట్టి దేవుడు చేసింది మంచిదే అని అనిపిస్తుంది. చివరికి ఏసావుకి మిగిలిందేంటి, ముగ్గురు భార్యలు మిగిలారు అంతే. కానీ ముగ్గురు కుటుంబ సభ్యులకు దూరం అయిపోయాడు. ఇస్సాకు దూరం అయిపోయాడు, రెబక్కాకు దూరం అయిపోయాడు, యాకోబుకి దూరం అయిపోయాడు. దట్స్ ఆల్. ఆయన సంబంధాలు తెంచేసుకున్నాడు. కృత్రిమ పద్ధతిలో ఆశీర్వాదాన్ని పొందడానికని ఆయన ప్రయత్నం చేశాడు. సో దట్స్ వాట్ హీ డిడ్. ఆయన ముందు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు, కానీ దాన్ని దొంగతనంగా తిరిగి పొందుదాం అనే ప్రయత్నం చేశాడు. హీ షుడ్ నాట్ డూ ఇట్. ఆయన చేయకూడదు. దేవుడి మీద ఆనుకున్నట్లయితే గాడ్ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ బ్లెస్డ్ హిమ్. యాకోబు అంత కాకపోవచ్చు, బట్ హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ హిజ్ ఇనఫ్ లైఫ్ ఇన్ ఎ బెటర్ వే. అద్భుతమైన జీవితం జీవించుండేవాడు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కంపారిజన్. గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరినీ పౌల్లాగా వాడుకోడు, దేవుడు అందరినీ పేతుర్లాగా వాడుకోడు. మనలో కొంతమంది బర్నబాస్ లాంటి వాళ్ళు ఉండాలి, మనలో కొంతమంది మార్క్ లాంటి వాళ్ళు ఉండాలి, మనలో కొంతమంది సిల్వేనా లాంటి వాళ్ళు ఉండాలి. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ యువర్ రోల్? నీ రోల్ ఏంటి? దేవుడు నిన్ను ఏ పని చేయడానికి సృష్టించాడు? దేవుడు నీకు ఇచ్చినటువంటి పాత్ర ఏంటి? ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకెవరిదో పాత్ర చూసి నాది కూడా అలాగే ఉండిపోవాలి అనుకుంటే, ఇంకెవరినో నువ్వు మిమిక్ చేయాలి అని అనుకుంటే కనుక ఏసవ బతికైపోతుంది. దెర్ ఇస్ నో నీడ్ టు డూ లైక్ దాట్. ఆ విధంగా చేయాల్సినటువంటి పని లేదు. దేవుడు నిన్ను సెకండ్ ఫిడిల్గా ఉండమంటే అలాగుండు. మేబీ భూమి మీద నీకు గుర్తింపు రాకపోవచ్చు, భూమి మీద నీ గురించి ఎక్కువ మాట్లాడుకోకపోవచ్చు, బట్ వెన్ యూ ప్లే యువర్ రోల్, నీ పాత్రను పోషించినప్పుడు సబాష్ అని దేవుని చేత అనిపించుకుంటే ఎంత బాగుంటుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యిర్మీయా 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు, కానీ ఆయన లైమ్లైట్లోకి రాలేకపోయాడు, ప్రతివాడు దూషించాడు. యోనా ఒకటే ఒక ప్రసంగం చేశాడు, టాప్ లీడర్ అయిపోయాడు, ఆయన టాప్ సక్సెస్ అయిపోయాడు. కానీ మీ ఉద్దేశంలో పరలోకంలో ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు? యిర్మీయా గురించే. ఆయన లోబడినంత, ఆయన విధేయత చూపించినంత, ఆయన ఓపిక చూపించినంత, ఆయన ఏడ్చినంత యోనా చేయలేదు. ఆయన యోనా చేయలేదు. మై ఫ్రెండ్స్, వెన్ గాడ్ మేడ్ యూ, దేవుడు నిన్ను తయారు చేసినప్పుడు హీ హ్యాజ్ ఎ రోల్ ఇన్ హిజ్ మైండ్. తన మనసులో, తన యొక్క ఉద్దేశంలో, తన చిత్తంలో, తన సంకల్పంలో దేవుడు నీకంటూ ఒక పాత్రను సిద్ధపరిచాడు. అయితే ఖచ్చితంగా దాంట్లోకి వెళ్ళిపోవాలని తోసేడాయన? నో. అలా చేస్తే కనుక మన స్వేచ్ఛకు అర్థం లేదు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే మనము దేవునితో ఐక్యమైపోగలితే, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోగలితే, దేవుడు ఆశించినటువంటి ఆ పాత్రను మనం పోషించినప్పుడు, బ్యూటిఫుల్, దేవుడు ఆశించినటువంటి ఆ పాత్రను మనం పోషించినప్పుడు మన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన లైఫ్ దేవుని మహిమను చూపించేదిగా ఉంటుంది. స్టెఫను పాత్ర బైబిల్లో చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ చాలా మైటియర్ పాత్రను ఆయన పోషించాడు. ఆయన పాత్రను బట్టి పౌలు అనేటువంటి గొప్ప వ్యక్తి దేవుడి దగ్గర రావడానికి దోహదపడింది అని చెప్తూ ఉంటారు. మై ఫ్రెండ్స్, యువర్ రోల్ మే బీ ఫర్ ఎ షార్ట్ టైమ్, యువర్ రోల్ మైట్ బీ హిడెన్, యువర్ రోల్ మే బీ సెకండ్ ఫిడిల్, బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నువ్వు లైమ్లైట్లో కావాలని రావడానికి ప్రయత్నం చేయటం, నీ టైం స్పాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయటం, కృత్రిమ పద్ధతిలో దేవుని ఇష్టం, దేవుని పరిచర్య చేయడానికి ప్రయత్నం చేయటం, దట్స్ వెరీ రాంగ్. ఏసావు అదే చేశాడు, ఇస్సాకు అదే చేశాడు, రెబక్కా అదే చేశాడు. బట్ గాడ్ సావరిన్గా ఏం చేశాడంటే రక్షణ ప్రణాళిక, అంటే మనల్ని ఎంతగా ప్రేమించాడంటే వీళ్ళు ఇంతగా చేసినప్పుడు కూడా స్లోగా దాన్ని వర్కౌట్ చేసుకుంటూ తాను అనుకున్నటువంటి ప్రణాళిక మాత్రం జరిగిపోతున్నది. అంటే ఇక దేవుడు అనుకున్నదే జరిగిపోతుందా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, రక్షణ ప్రణాళిక విషయంలో అనుకున్నదే జరుగుద్ది, కానీ నీ జీవితం విషయంలో దేవుడు ఆశించింది జరగకుండా ఉంటే దాన్నే పాపం అంటారు. ఆ పాపాన్ని బట్టే మనము కొన్ని కొన్ని సందర్భాల్లో మనలో కొంతమంది నరకానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం అయితే అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఆ చిత్తాన్ని వ్యతిరేకించావు కాబట్టి నీ లైఫ్ పాడైపోయింది. అయితే దేవుడు చేసే పని అని తెలుసా, నీ లైఫ్ పాడైపోవచ్చు, నువ్వు నరకానికి వెళ్ళిపోవచ్చు, దాట్ వాజ్ యువర్ చాయిస్, నీ ఎంపిక, అది నీ లైఫ్. కానీ దేవుడు విశ్వం విషయంలో ఏ ప్రణాళిక ఉన్నదో దాన్ని మాత్రం కొనసాగించుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాడు. అది మనం బ్యూటీగా అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి దీంట్లో టూ థింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్. ఒకటి ఏంటంటే, నన్ను ప్రేమించాడు, నా ముందున్నటువంటి రక్షణ ప్రణాళిక దేవుడు చక్కగా నడిపించుకుంటూ వచ్చాడు. నా దగ్గరికి సువార్త ఎవరు తీసుకురావాలో వాళ్ళు వచ్చేటట్లు చేశాడు. నేను వాక్యం ఎవరి దగ్గర వినాలో వాళ్ళు నా దగ్గరికి వచ్చేటట్లు చేశాడు. దట్ ఈజ్ మై పాస్ట్. ఇక నా దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నా నుంచి కోరుకునేది ఏంటో తెలుసా, నువ్వు నా చిత్తాన్ని చేస్తే యు విల్ బీ అ బ్లెస్సింగ్, నువ్వు దీవెనకరం అవుతావు. నా చిత్తాన్ని నువ్వు గ్రహించి నీకోసం నేను సిద్ధపరిచిన పాత్రను నువ్వు పోషించగలిగితే యు విల్ బీ అ బ్లెస్సింగ్. అది దేవుడు కోరుకునేది. ఈరోజు మీ లైఫ్ దేవుడు చిత్తాన్ని నెరవేర్చేదిగానే ఉంటుందా? దేవుడు మీకోసం రచించినటువంటి ఆ పాత్రనే మీరు పోషిస్తున్నారా? ఎస్, గాడ్ హ్యాజ్ ఎ ప్లాట్ ఫర్ యూ, గాడ్ హ్యాజ్ ఎ క్యారెక్టర్ ఫర్ యూ, గాడ్ హ్యాజ్ ఎ ప్లేస్ ఫర్ యూ. అయితే కర్మ సిద్ధాంతం ఇక్కడ ఎందుకు పనిచేయదంటే, ఎవన్నా సరే ఆ ప్లాట్లోకి నువ్వు వచ్చేయని దేవుడు చెప్పడం, ఎవన్నా సరే వచ్చేటట్లు బలవంతంగా లాక్కొని రాడు. కానీ దేవుడు చెప్పే పని తెలుసా, ఇది నీకోసం సిద్ధపరిచింది, ఇది నీకోసం నేను అన్ని హంగులు రెడీ చేసి పెట్టింది. ఇఫ్ యూ క్యాన్ కమ్ దేర్, నువ్వు అక్కడికి వచ్చినట్లయితే యూ విల్ బీ అ బ్లెస్సింగ్ టు అదర్స్, నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉంటావు, నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉంటుంది, యూ విల్ బీ టోటలీ సాటిస్ఫైడ్, నువ్వు చాలా సంతృప్తికరంగా ఉంటావు. సాటిస్ఫైడ్ లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్ ఎప్పుడో తెలుసా, వెన్ వీఆర్ సెన్సిటివ్ అబౌట్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ వీ అకంప్లిష్ ఇట్ ఇన్ అవర్ లైఫ్. దేవుని చిత్తమేంటో సున్నితంగా గ్రహించి దేవునితో కలిసిపోయి దేవుని శక్తితో పరిశుద్ధాత్మని యొక్క శక్తితో మనం ఆ చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చగలిగినట్లయితే దట్స్ బ్యూటిఫుల్. నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మన జీవితం బ్లెస్సింగ్గా ఉంటుంది, మన జీవితం మనకు సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. వాట్ అబౌట్ యువర్ లైఫ్? నీ జీవితం ఎలా ఉంది? థింక్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి ఆలోచించు. ఆర్ యూ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్? డూ యూ హ్యావ్ ఎ సాటిస్ఫైడ్ లైఫ్? సంతృప్తికరమైన జీవితం మీకుందా? ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటున్నారా? ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సీరియస్గా ఒకసారి మనల్ని ప్రశ్న వేసుకుందాం, ఎమ్ ఐ ఎ బ్లెస్సింగ్? ఐఎమ్ ఐ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్? అది ఎప్పుడు జరుగుద్ది? నా పాత్ర ఏంటో, దేవుని ప్రణాళికలో నా రోల్ ఏంటో నేను తెలుసుకున్నప్పుడు, దాన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు. మా దేవ, మా ప్రభువ, మా పితరుల చరిత్ర మేము చూస్తూ ఉంటే అద్దంలో మా జీవితం చూసినట్లు అనబడుతుంది. మేము కొన్ని సందర్భాల్లో ఏసావు, కొన్ని సందర్భాల్లో యాకోబు, కొన్ని సందర్భాల్లో ఇస్సాకు, కొన్ని సందర్భాల్లో రెబక్కా, మేము అలా వ్యవహరిస్తాం. ఆయన, అలా చేయకూడదనే విషయం అర్థమవుతుంది. అలా చేస్తే వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటో కూడా అర్థమవుతుంది. ప్రభా, సెన్సిటివ్గా ఉండే మా తప్పును మేము గ్రహించగలుటకు, సెటరైట్ చేసుకోగలుటకు కృప చూపించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని ఏసనామలో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.